ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమం పొరిమాగానంలో మొక్కజొన్న సాగు.
ఏం సాంబయ్య, మంచిగున్నావా?
ఆ మంచిగున్నా రాజయ్య.
ఏంది, ఏం పని మీద వచ్చినావు? ఏంది?
ఏం లేదు రాజయ్య, కొన్ని పైసలు కావాలి, అప్పు కోసం వచ్చిన.
ఎట్లున్నారన్నా?
ఆ బాగున్నా చెల్లి.
మొన్ననే పంట అమ్మితివి, గప్పుడే పైసలు అప్పెందుకన్నా?
లేదు చెల్లి, మొన్న పంట అమ్మితే వచ్చిన పైసలు పెట్టిన పెట్టుబడికే సరిపోయినాయి. మరి ఇక అప్పుగాక ఇంకేమైతుంది?
గింతకి వానాకాలంలో ఏం పంట వేసినా సాంబయ్య?
వరి పంట వేసిన రాజయ్య, కానీ అనుకున్నంత దిగుబడి రాలే.
మంచిగానే సాగు చేసినావు కదన్నా, గట్లెట్లయిందన్నా?
ఏం చేద్దాం లక్ష్మి, సమయానికి నీరందకపాయే, పంటలో పురుగులు ఎక్కువాయే, ఏ ఖర్చేమో పెరిగిపాయే.
అవును గాని సాంబయ్య, ఇంతకీ చలికాలంలో ఏ పంట వేస్తున్నావేంది?
ఏముంది రాజన్న, మళ్ళీగా వరి పంటనే వేద్దాం అనుకుంటున్నా. ఇంతకీ మీరేమేస్తారేంది?
మేము కూడా నీలెక్కనే అనుకున్నాం సాంబయ్య, కానీ పక్క ఊళ్ళో గా రైతులంతా వరి మాగాణంలో దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు చేస్తున్నారట. అందుకే నేను కూడా అట్లే చేద్దాం అనుకుంటున్నా.
ఏ ఆగు రాజన్న, ఏం మాట్లాడుతున్నావు? అసలు దుక్కి దున్నకుండా పంట ఎట్లేస్తారు? అసలు అది కుదిరే పనేనా?
కుదురుతుంది సాంబయ్య, ఈ మధ్యనే రైతులు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారట. దీన్ని జీరో టిలేజ్ మేజ్ అని అంటారట.
ఇది వినడానికి బానే ఉన్నది, గాని దీని గురించి మొత్తం తెలియకుండా వేస్తే చివరికి అప్పులే మిగులుతాయేమో.
గట్లెందుకు చేస్తాం, దాని గురించి మొత్తం తెలుసుకున్నాకే సాగు చేద్దాం.
మరి గా వివరాలు ఎట్లనో తెలుసుకునేది?
ఈ పద్ధతి గురించి రైతులకు వివరాలు ఏందో చెప్పేందుకు మన సర్పంచ్ గారు, ఏఓ గారు, ఏఈఓ గారు వస్తున్నారట. రేపు సభలో అన్నీ చెప్తారట.
అవునా, అయితే పోదాం మరి రేపు.
మరుసటి రోజు సభలో.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మండల ఏఓ గారికి, ఏఈఓ గారికి, అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు మన ఏఓ గారు మొక్కజొన్న పంటలో అధిక దిగుబడులు పొందడం ఎలాగో వివరిస్తారు.
అందరికీ నమస్కారం, నా పేరు జగదీష్. నేను ఇక్కడికి ముఖ్యంగా వరి మాగాణంలో మొక్కజొన్న సాగు గురించి వివరాలు తెలియజేయడానికి వచ్చాను. ఇటీవల కాలంలో రైతులందరూ కేవలం పత్తి, మిరప లాంటి వాణిజ్య పంటలను సాగు చేయడం వల్లనే అధిక దిగుబడులు పొందవచ్చని అనుకుంటున్నారు. కానీ మొక్కజొన్న సాగు వల్ల కూడా అది సాధ్యమవుతుంది. కాబట్టి వరి మాగాణంలో మొక్కజొన్న సాగు గురించి మీకేమైనా సందేహాలుంటే అడిగి తెలుసుకోవచ్చు.
నమస్తే సారు, నా పేరు సాంబయ్య. మీరు చెప్పింది ఎట్లా సాధ్యమైతే సారు? మేమైతే మీరు చెప్పినట్లే సాగు చేస్తున్నాం, కానీ నష్టాల్లో కూరుకుపోతున్నాం సారు. అసొంటిది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎట్లా వస్తుంది సారు?
చూడు సాంబయ్య, అందరూ చెప్పింది చెప్పినట్లే చేస్తున్నామనుకుంటారు, కానీ ఏదో ఒక దాన్ని మర్చిపోతారు, అందువల్లే మీరు నష్టాల్లో కూరుకుపోతున్నారు. అవును సాంబయ్య, నువ్వన్నది కూడా వాస్తవమే. ఇప్పటి వాతావరణానికి ఏ రైతుకు కూడా అధిక దిగుబడులు వస్తలేవు. ఇటువంటి సమస్యలు లేకుండా చేయడానికే మొక్కజొన్న పరిశోధన కేంద్రం వాళ్ళు ఒక కొత్త పద్ధతిని తీసుకువచ్చారు. దాన్నే జీరో టిల్లేజ్ మొక్కజొన్న అంటున్నారు.
సారు, జీరో టిల్లేజ్ పద్ధతి గురించి కొంచెం వివరంగా చెప్పండి సారు.
చూడు లక్ష్మి, ఇందులో ఏం చేయాలంటే వరి పంటను కోసినాక వరి మాగాణంలో జీరో టిల్లేజ్ మొక్కజొన్నను సాగు చేయాలి. మన తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో వరి కోతలు కోసిన వెంటనే విత్తుకోవాలి. తరువాత విత్తితే దిగుబడి తగ్గుతుంది.
సారు, మరి విత్తనాలు విత్తే పద్ధతి ఏంది సారు?
ఏం లేదు లక్ష్మి, విత్తనాలు విత్తేటప్పుడు తాడును ఉపయోగించి వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు మరియు మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి.
నమస్తే సారు, నా పేరు రాజన్న. సారు, మరి వరి మాగాణంలో భూమిని దున్నకుండానే విత్తనాలు వేస్తే కలుపు వస్తుంది కదా, మరి ఎట్లా సారు?
నువ్వు చెప్పింది నిజమే రాజన్న, కానీ కలుపును నివారించడం కోసం మనం తగిన చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా దానికోసం 1 కేజీ అట్రజిన్ పొడిని 200 లీటర్ నీటిలో కలిపి తిన 48 గంటలలోపు నేలంతా తడిచే విధంగా పిచికారీ చేయాలి. అంతేకాకుండా వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్వాట్ 1 లీటర్ను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. ఇలా కాకుండా 2 కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు.
సారు, మీరు చెప్పిన వివరాలన్నీ మామూలు మొక్కజొన్న లెక్కనే ఉన్నాయి. మరి జీరోటిలైజ్ మొక్కజొన్నకు మామూలు మొక్కజొన్నకు తేడాలేంది సారు?
ఈ రెండింటికి తేడా ఏంటంటే రాజన్న, దుక్కి దున్నటం ఉండదు. అదే మామూలు మొక్కజొన్నలో అయితే నువ్వు దుక్కి దున్నాల్సి వస్తుంది. కాబట్టి దుక్కి దున్నటానికి అయ్యే ఖర్చును ఆదా చేసుకోవచ్చు. ఇంకా కూలీల ఖర్చు కూడా ఇందులో తక్కువగా ఉంటుంది.
సారు, ఈ మధ్య ఎవరు చూసినా విత్తన శుద్ధి అంటున్నారు కదా, ఈ మొక్కజొన్నకు విత్తన శుద్ధి అవసరమా సారు?
సాంబయ్య, ఏ పంటలో అయినా విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మొక్కజొన్నకు వచ్చేసరికి 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా థైరామ్ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసినట్టయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. అదే బూజు తెగులు కోసం 1 కిలో విత్తనానికి 4 గ్రాముల మెటలాక్సిల్తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
సారు, మరి పక్క ఊర్లో రైతు ఎవరో అంతర పంట వేసిండని విన్నా, గదేంది సారు?
ఏం లేదు రాజన్న, పొలంలో 1 పంటను వేయడానికి బదులు 2 పంటలు వేయడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు. ఒకవేళ వర్షం పడకపోతే 1 పంట నష్టపోయినా ఇంకొక పంట వల్ల లాభం పొందుతాం. మనం మొక్కజొన్నలో కందిని అంతర పంటగా వేసుకోవచ్చు. ప్రతి 2 మొక్కజొన్న సాళ్లకు 1 కంది సాళ్లను విత్తుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కంది మొక్కల నుండి నత్రజని అందుతుంది. కాబట్టి మనం రసాయనిక ఎరువులను వాడకాన్ని తగ్గించవచ్చు.
సారు, మరి దీనిలో విత్తనాల రకాల గురించి చెప్పండి సారు.
సాంబయ్య, విత్తనాలు ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు మనం వివిధ రకాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా DHM 111, ఇది 90 నుండి 95 రోజులు గల కాల వ్యవధి గల విత్తనం రకం. ఇది 25 నుండి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. రెండవది DHM 113, దీని కాల వ్యవధి 105 నుండి 120 రోజులు. ఇది 28 నుండి 30 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. మూడవది DHM 115, ఇది 85 నుండి 90 రోజుల కాల వ్యవధి కలదు. ఇది 26 నుండి 28 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. DHM 117, దీని యొక్క పంట కాలం 95 నుండి 100 రోజులు. ఇది 30 నుండి 35 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. ఇలా వివిధ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
సారు, మొక్కజొన్నలో అధిక దిగుబడులు పొందాలంటే ఎప్పుడు విత్తాలో చెప్పండి సారు.
సాధారణంగా 12 నుండి 15 లోగా విత్తితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
సారు, మరి జీరో టిలేజ్ పద్ధతిలో కూడా దిగుబడులు సాధారణ పద్ధతికి సమానంగా ఉంటాయన్నారు కదా, మరి ఈ పద్ధతికి అంతకంటే ఎక్కువ లాభం ఎలా వస్తుంది సారు?
ఇక్కడ విషయం ఏంటంటే రాజన్న, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ జీరో టిలేజ్ పద్ధతిలో దుక్కి దున్నాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ ఖర్చు మనకు మిగులుతుంది. అదే సాధారణ పద్ధతిలో మొదట దుక్కి దున్నాలి, చదును చేయాలి. ఇదంతా చేయడానికి ఎకరానికి 2000 నుండి 3000 దాకా ఖర్చు అవుతాయి. అదే జీరో టిల్లేజ్ లో అయితే ఈ అవసరం ఉండదు. అందువల్ల 1 ఎకరాకి 2000 నుండి 3000 వరకు నీకు ఖర్చు మిగులుతుంది. కాబట్టి దీన్ని మనం లాభంగా మార్చుకోవచ్చు.
సారు, ఈ పద్ధతిలో ఎరువులు ఏ మోతాదులో వేయాలి సారు?
సమయ, సాధారణ సంకర రకాలకు ఖరీఫ్ పంట కాలంలో అయితే నత్రజనిని 70 నుండి 80 కిలోలు, అదే భాస్వరం అయితే 24 కిలోలు, పొటాషియం అయితే 20 కిలోలు వేయాలి. అదే రబీ అయితే నత్రజని 80 నుండి 95 కిలోలు, భాస్వరం అయితే 32 కిలోలు, పొటాషియం అయితే 32 కిలోలు వేయాలి.
సారు, మరి వీటిని ఏ దశలో వేయాలి సారు?
రాజన్న, ఎరువులు అందరూ వేస్తారు, కానీ ఏ దశలో వేయాలనేది చాలా ముఖ్యమైన అంశం. సరి అయిన దశలో వేయడం ద్వారా మనం పంట దిగుబడిని పెంచుకోవచ్చు. అదేంటంటే, ముందుగా 1/3 వంతు నత్రజన్ని విత్తే సమయంలో, 2వ వంతును విత్తిన 30 నుండి 35 రోజుల తర్వాత, 3వ వంతు నత్రజన్ని 50 నుండి 55 రోజుల తర్వాత వేసుకోవాలి. అదే భాస్వరం మొత్తం విత్తే సమయంలోనే వేయాలి. పొటాషియం అయితే విత్తే సమయంలో సగం, మిగతా సగం పూత దశలో వేసుకోవాలి.
సారు, నీరు పెట్టిన తర్వాత ఎరువులు వేస్తే మంచిదా, లేదా ఎరువులు వేసిన తర్వాత నీరు పెడితే మంచిదా సారు? దేనివల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు?
చాలా మంది రైతులు ఎరువులు వేసిన తర్వాత నీరు పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల వారు నష్టపోతారు. ఎందుకంటే ఎరువులు వేసిన తర్వాత నీరు పెడితే ఆ నీటికి ఎరువులు కొట్టకపోతాయి. అందువలన మొక్కకు తగిన పోషకాలు అందవు.
సారు, మరి నీటి తడుల సమయం ఏమైనా మారుతుందా సారు?
అలా ఏముండదు సాంబయ్య, మామూలు మొక్కజొన్నకు పెట్టిన విధంగానే పెట్టాలి.
సారు, మరి నీరు పెట్టే దశల గురించి ఒకసారి చెప్పండి సారు.
తప్పకుండా సాంబయ్య. మొదటిసారిగా పూత దశకు ముందు, రెండవది పూత దశలో, మూడవది పాలు పోసుకునే దశలో నీరు పెట్టాలి. ఒకవేళ ఏ సమయంలోనైనా ఆకులు ముడుచుకుని ఉంటే తడి పెట్టాలి.
సారు, ఈ పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి కొంచెం చెప్పండి సారు.
సమగ్ర సస్యరక్షణ అంటే ఏమీ లేదు, మామూలు మొక్కజొన్నకు దీనికి ఒకే రకంగా ఉంటుంది. ఈ పంటలో ఎక్కువగా కాండం తొలచు పురుగు కనిపిస్తుంది. ముందు కాండం తొలచు పురుగును అదుపు చేసుకోవాలి. దానికోసం 300 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫస్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులలో పిచికారీ చేయాలి. అవసరమైతే 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులలో ఆకులు సుడులలో వేయాలి.
సారు, మరి ఈ పంటలో తెగుళ్ల గురించి చెప్పండి సారు.
ప్రస్తుతం తెగుళ్ల వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్నలో టర్సికం తెగులు అనేది ఎక్కువగా ఉంది.
సారు, మరి టర్సికం తెగులును అదుపు చేయడం ఎలా సారు?
ఈ తెగులను అదుపు చేయడానికి 500 గ్రాముల మ్యాంకోసెబ్ ను 200 లీటర్ల నీటిలో కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు. మీరు మరే విధమైన వ్యవసాయ సమాచారం కావాలన్నా కిసాన్ కాల్ సెంటర్ కి కాల్ చేయవచ్చు, లేదా మన వ్యవసాయ కార్యాలయానికి వచ్చి కూడా తెలుసుకోవచ్చు.
సారు, కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ జర చెప్పండి సారు.
కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ చెప్తా, రాసుకో. 1800 1501.
ధన్యవాదాలు సార్, మా రైతులకు విలువైన సమాచారం అందించినందుకు.
చూసినవా సాంబయ్య, ఈ సమావేశానికి రావడం వల్ల మనకి ఎంత మేలు జరిగిందో.
అవును రాజన్న, నువ్వు చెప్పింది నిజమే. మనం కూడా ఈసారి 0 టిలేజ్ మొక్కజొన్నను వేసి అధిక లాభాలు సంపాదిద్దాం
3 నెలల తర్వాత.
ఏం సాంబయ్య, చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు. మొక్కజొన్న సాగులో మెలకలు తెలుసుకున్నావు కదా, దిగుబడి ఎట్లొచ్చింది?
అవును సర్పంచ్ గారు, దిగుబడి అయితే వచ్చింది గాని రేట్ లేకపోయే. ఏం చేయమంటారు సర్పంచ్ గారు?
మన గవర్నమెంట్ మద్దతు ధర కల్పిస్తుంది కదా, నీకు తెలీదా?
అవునా సర్పంచ్ గారు, మన ఊళ్ళో మరి గవర్నమెంట్ కేంద్రాలు ఏమైనా ఉన్నాయా సర్పంచ్ గారు?
మనకు దగ్గరలో ఉన్న ప్రతి వ్యవసాయ మార్కెట్ లో కొనుగోలు కేంద్రాలుంటాయి. ఆ కేంద్రాల్లో అమ్మడం ద్వారా మంచి ధర లభిస్తుంది.
సరే సర్పంచ్ గారు, మీరు చెప్పినట్లే మార్కెట్ లో అమ్మి మంచి ధరను పొందుతాం. ధన్యవాదాలు సర్పంచ్ గారు, మరి నేను పోయేస్తా.
ధన్యవాదాలు సాంబయ్య.
ఏం రాజన్న, మనం పోయినసారి ఆ 0 టిలేజ్ మే చేసి మంచి లాభాలు పొందినాం కదా, ఈసారి కూడా నేను అదే చేద్దాం అనుకుంటున్నా రాజన్న, నువ్వేమంటావు?
నువ్వు చెప్పింది నిజమే గాని సాంబయ్య, మరి 0 టిలేజ్ అంటే ఒక్క మొక్కజొన్నకే చేస్తారా లేకపోతే వేరే ఇంకేమైనా చేస్తారా?
మనకైతే మనకు తెలిసినంత వరకు మొక్కజొన్నకు ఒకటే చేస్తారనుకుంటున్నా, మనకేం తెలియదు కదా దాని గురించి. ఇప్పుడు ఏం చేద్దామంటావు రాజన్న?
ఏమో నేను ఎక్కడో ఇన్నా ఇది, 0 టిలేజ్ అంటే ఒక్క మొక్కజొన్న కాకుండా వేరే పంటల్లో కూడా వేస్తారని చెప్పని ఎవరో చెప్పారు నాకు.
అయితే మనం ఈ విషయం మీద కొంచెం సమాచారం తెలుసుకోవాల్సి ఉంది రాజన్న. మనం వెంటనే మన సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి వారికి ఏమైనా సమాచారం తెలుసు అడిగి తెలుసుకుందాం రాజన్న. మరి
సరే, మరి పోదాం ఇంక. నమస్కారం సర్పంచ్ గారు.
నమస్కారం సాంబయ్య, ఇట్లొచ్చింది?
సర్పంచ్ గారు, మేము కిందటేడాది మొక్కజొన్నను 0 టిలేజ్ పద్ధతిలో వేసి మంచి లాభాలు పొందినాం సర్పంచ్ గారు. అయితే ఈ 0 టిలేజ్ పద్ధతి బాగా నచ్చింది మాకు. ఇంకా మొక్కజొన్ననే కాకుండా ఇంకా ఇతర పంటలు ఏవైనా 0 టిలేజ్ పద్ధతిలో వేసే ఆస్కారం ఉంటే మేము వేస్తామనుకుంటున్నాం. మీరు దానికి ఏమైనా మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్తారా సర్పంచ్ గారు?
అవును సాంబయ్య, నేను కూడా నా 2 ఎకరాలలో 0 టిలేజ్ మొక్కజొన్నే వేసిన. నాకు కూడా మంచి లాభాలు వచ్చినాయి, కానీ అదొక్క పంటే వేయడమో లేక ఇంకేమైనా పంటలేయచ్చో నాకు కూడా తెలీదు. మన ఏవో గారిని ఒకసారి కనుక్కుందాం అక్కడికి వెళ్ళి.
మరి అక్కడ దాకా పోవడం ఎందుకులేండి, కిసాన్ కాల్ సెంటర్ వాళ్ళ నెంబర్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు కనుక్కుందాం.
సరే సాంబయ్య, 1800 1501. హలో, కిసాన్ కాల్ సెంటరా సార్?
అవును చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను?
మేము అశ్వారావుపేట నుంచి మాట్లాడుతున్నాం సార్, నా పేరు సునీత.
చెప్పండి
సార్. మా ఊర్లో చాలా మంది రైతులు పోయినసారి 0 టిలేజ్ ఉపయోగించి చాలా లాభాలు పొందారు సార్.
అవును, అది చాలా మంచి పద్ధతి.
అయితే సార్, ఈసారి కూడా 0 టిలేజ్ యూజ్ చేసి అందరం ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్నాం సార్. అయితే సార్, ఈ 0 టిలేజ్ అనేది ఒక్క మొక్కజొన్నలోనే కాకుండా వేరే పంటలలో కూడా ఉపయోగించవచ్చా సార్?
అదేంటంటే సునీత గారు, ఈ 0 టిలేజ్ పద్ధతి అనేది ఈ మధ్యలోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. కాకపోతే ఎక్కువ మంది రైతులు ఇది కేవలం మొక్కజొన్నలోనే ఉపయోగిస్తున్నారు, మిగతా పంటలలో కూడా ఉపయోగించుకోవచ్చు. మిగతా పంటల విషయంలో ఎక్కువగా పెసర లేదా మినుములలో ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.
సార్, మరి ఈ 0 టిలేజ్ మొక్కజొన్నలో ఎలా ఉపయోగిస్తారో మిగిలిన ఈ పంటలలో కూడా అలానే ఉంటుందా సార్? మరి
చూడండి సునీత గారు, మొక్కజొన్నలో అయితే సాధారణంగా సాళ్లతో పాటు తాడును పట్టుకుని మనం విత్తుకుంటాం, అదే పెసర మినుము అయితే విత్తనాలను వెదజల్లుకోవాలి.
సార్, మరి ఈ పంటలలో అయితే మనం గింజల్ని వెదజల్లుతాం కదా సార్, మరి అంటే మొక్కజొన్నతో పోల్చితే ఈ పంటలలో ఎక్కువ విత్తనం అవసరం అనిపిస్తుంది సార్. మరి ఆ విత్తనాలు మోతాదు కూడా కొంచెం చెప్తారా సార్?
సునీత గారు, అదేమి ఉండదండి. సాధారణంగా వెదజల్లడం ద్వారా ఒక ఎకరాకు మినుము అయితే 12 కిలోలు, పెసర అయితే 16 కిలోల విత్తనం అవసరం ఉంటుంది.
సార్ మరి జీరో టిల్లేజీ మొక్కజొన్న వల్ల ఎక్కువ లాభాలు వస్తాయా సార్? జీరో టిల్లేజీ మినుము పెసరలో ఎక్కువ లాభాలు వస్తాయి సార్?
ఎక్కువ లాభాలంటే సునీత గారు, మొక్కజొన్నకి ఈ పప్పు ధాన్యాల పంటలకి కొంత వ్యత్యాసం ఉంది. అదేంటంటే ఈ పప్పు ధాన్యాల పంటలు వేసుకోవడం వల్ల మనకి నత్రజని అనేది నేరుగా మొక్కలకు అందుతుంది. అంటే కొన్ని రోజుల తర్వాత మనం రసాయనిక ఎరువుల ద్వారా నత్రజని ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కాబట్టి మనం ఎరువుల ఖర్చును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మొక్కజొన్నతో పోల్చుకుంటే ఈ పప్పు ధాన్యాల పంటలకు నీరు తక్కువగా అవసరం ఉంటుంది, కాబట్టి మనం నీటి యాజమాన్యం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా రబీలో నీరు ఎక్కువగా దొరకనప్పుడు మనం ఫిబ్రవరి మాసాల్లో కూడా ఈ పప్పు ధాన్యాల పంటలను వేసుకోవచ్చు, ఎందుకంటే వీటి యొక్క పంట కాలం 60 నుండి 75 రోజుల కంటే ఎక్కువగా ఉండదు.
మరి ఈ విధానంలో ఏమైనా సమస్యలు ఉంటాయా సార్? మరి
సునీత గారు, ఈ విధానంలో సమస్య అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది కలుపు సమస్య. సాధారణంగా మనం మొక్కజొన్న వేసినా కూడా ఇదే సమస్య ఉంటుంది, కానీ అప్పుడు మనం కలుపు మందులను ఉపయోగించి దాన్ని నివారిస్తాం, కాబట్టి అదే నివారణను ఇందులో కూడా చేపట్టవచ్చు. ఇంతకంటే పెద్ద సమస్యలు ఏమీ ఉండవు. సంతోషంగా మీరు ఈ పద్ధతి ద్వారా పప్పు ధాన్యాలను సాగు చేసుకోవచ్చు.
చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్. మేము మా ఊర్లో ఉన్న రైతులమందరం ఈసారి జీరో టిల్లేజ్ లో పప్పు ధాన్యాలను పండించి మంచి లాభాలు పొందుతాం సార్.
తప్పకుండా సునీత గారు, మీకు ఈ పద్ధతిలో ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా మీరు నిరభ్యంతరకరంగా ఎప్పుడైనా ఈ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు.
ధన్యవాదాలు సార్.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
విటమిన్ ఏ లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధులు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే స్ఫూర్తి మనందరికీ సుపరిచితమే. దీని భావం ఇంద్రియాలన్నింటిలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవని. కంటిచూపు లేనిచో మనకు లోకం అంధకారం అవుతుంది. మన ఆరోగ్యానికి గాలి నీటితో పాటు ఆహారం కూడా ముఖ్యం. ఆరోగ్యకరమైన వ్యక్తి శక్తివంతంగా చురుకుగా ఉంటాడు, కష్టపడి పనిచేయగలడు, తొందరగా అలసిపోడు. ఆహార లోపం వల్ల మన దేశంలో చాలా మంది గుడ్డివాళ్ళు అవుతున్నారు. మన దేశంలో ఉన్న గుడ్డివారిలో ప్రతి నలుగురిలో ఒకరికి ఏ విటమిన్ లోపం వల్ల అంధత్వం ప్రాప్తించింది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే గుడ్డితనం దేశం అంతటా ఉన్నా ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బెంగాల్లో కనిపిస్తుంది. మన దేశంలో 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల ఆహారంలో విటమిన్ ఏ లోపం కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 30,000 మంది అంధత్వానికి గురవుతున్నారు. దీనికి ముఖ్య కారణాలు శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి ఆహారంలో విటమిన్ ఏ తక్కువగా ఉండటం, పాలిచ్చే తల్లి విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు తగినంతగా తినకపోవడం, చిన్నపిల్లలకు విటమిన్ ఏ ఉన్న అనుబంధ ఆహారాన్ని ఇవ్వకపోవడం వంటివి. ఇప్పుడు విటమిన్ పుట్టుకను, ఆవశ్యకతను, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం. విటమిన్లు శారీరక పెరుగుదలకు, ఆరోగ్య రక్షణకు ముఖ్యమైనవని పరిశోధనల వల్ల రుజువైంది. ఇది శరీరానికి స్వల్ప మోతాదులో అవసరమైన వాటి ప్రాముఖ్యం చాలా ఉంది. విటమిన్లు రక్తం ద్వారా అవయవాలకు, వివిధ శరీర భాగాలకు చేరుతాయి. 1913వ సంవత్సరంలో మెకోలం డేవిస్ అనేవారు విటమిన్ ఏని కనుక్కున్నారు. ఈ విటమిన్ ఏ లేత పసుపు పచ్చరంగులో స్ఫటిక ఆకారంలో ఉంటుంది. కొన్ని కెరోటినాయిడ్లు శరీరంలో ఏ విటమిన్ గా పరివర్తన చెందుతాయి. ఆహారంలో శరీర అవసరాలకు సరిపోయే విటమిన్ ఏ తయారు చేసే కెరటినాయిడ్లు ఉన్నట్లయితే ఆ ఆహారంలో విటమిన్ ఏ లోపించినా భయపడే అవసరమే లేదు. 0.344 మైక్రోగ్రాముల స్వచ్ఛమైన విటమిన్ ఏ అసిడేట్ లేదా 0.6 మైక్రోగ్రాముల స్వచ్ఛమైన బీటా కెరోటిన్ ని ఒక ఇంటర్నేషనల్ యూనిట్ అంటారు. ఈ కెరోటిన్ శరీరంలో పూర్తిగా శోషణ చెందలేదు. కాలేయంలోని పైత్యరసం కొవ్వు జీర్ణం అవడానికి, శోషణం చెందడానికి చాలా అవసరం. కొవ్వు లేనిదే బీటా కెరోటిన్ శోషణ జరగదు. ఈ కెరోటినాయిడ్లు కూరగాయలు పండ్లలో ఉన్న శాతము 5 నుంచి 100 మైక్రోగ్రాములు ఉండే రెడ్ పామ్ ఆయిల్లో 500 నుంచి 700 మిల్లీగ్రాములు ఉంటుంది. దీనిలో బీటా కెరోటిన్ 400 మిల్లీగ్రాములు ఉంటుంది. ఏ వయసులో వారికైనా రోజుకు 3,000 నుండి 4,000 ఇంటర్నేషనల్ యూనిట్ల దాకా విటమిన్ ఏ అవసరం. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు రోజు ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా అవసరం. పెరిగే పిల్లల ఆహారంలో విటమిన్ ఏ లోపిస్తే పిల్లలు బాగా పెరగరు, ఎముకల పెరుగుదల కుంటుపడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉండే బడికి వెళ్లే వయసురాని పిల్లలు విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధులకు గురవుతుంటారు. ఇలాంటి పిల్లలకు మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని ఇవ్వాలి. ఒక మామిడి పండులో ఉండే విటమిన్ ఏ మనిషిలో నిల్వ ఉంటుంది, కాబట్టి మామిడి పండ్లు విరివిగా దొరికే సమయంలో ఎక్కువగా వాడాలి. దీని వల్ల రేచీకటి రాకుండా నివారించవచ్చు. పోషకాహార లోపం వల్ల ఏర్పడే అంధత్వానికి ఈ రేచీకటి మొదటి దశ. బొప్పాయి పండు మన దేశంలో ప్రతి ప్రాంతంలోనూ లభిస్తుంది. ఇది పేదవారి పండు అనడంలో సందేహం లేదు. ఎంతో పుష్టిదాయకమైన బొప్పాయి పండు గురించి ప్రజల్లో కొన్ని అపోహలున్నాయి. ప్రాముఖ్యత: శరీరం బాగా ఎదగడానికి, ఎముకలు దంతాలు బాగా పెరగడానికి విటమిన్లు చాలా అవసరం. చర్మం మృదుత్వాన్ని ఆరోగ్యాన్ని రక్షించడానికి విటమిన్ ఏ అవసరం. విటమిన్ ఏ లోపిస్తే చర్మం పొడిగా ఉంటుంది. కంటి చూపును కాపాడుకోవడానికి ఈ విటమిన్ ఎంతో తోడ్పడుతుంది. జీర్ణకోశం, ఊపిరితిత్తులు కాపాడడానికి విటమిన్ ఏ అవసరం. విటమిన్ ఏ ఆహారంలో చాలా తక్కువగా ఉంటే పుర్రెలోనూ వెన్నుముకలోనూ కణాలు క్షీణిస్తాయి. విటమిన్ ఏ లోపం ప్రారంభ దశలోనే గమనించవచ్చు. ఈ విటమిన్ ఏ లోపం వల్ల మొట్టమొదటిగా కనిపించే మార్పులు: కంటి నల్లగుడ్డుపై మట్టి రంగుతో కూడిన నురుగులాంటి మచ్చలు ఏర్పడటం, చర్మం గరుకుగా బిరుసుగా తయారవడం, వెలుతుర్లో మసక మసకగా కనిపించడం, అంటే రేచీకటి. ఇప్పుడు విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ఈ జబ్బుల గురించి వివరంగా తెలుసుకుందాం. విటమిన్ ఏ లోపం యొక్క ప్రభావం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పిల్లల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, కాబట్టి విటమిన్ ఏ అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. జిరఫ్తాల్మియా: విటమిన్ ఏ ఆహారంలో విపరీతంగా చాలా కాలం లోపిస్తే జిరఫ్తాల్మియా అనే వ్యాధి సంభవిస్తుంది. కంటిలో ఉన్న అశ్రుగ్రంథులు పనిచేయవు. ఈ కారణం వల్లనే కంటిగుడ్డు మీద పొర తేమ లేక ఎండిపోయినట్లు అవుతుంది. చివరకు గుడ్డు మీద పుండుపడి గుడ్డితనానికి దారితీస్తుంది. బీటాట్ మచ్చలు: విటమిన్ ఏ లోపం వల్ల కంటిలో బీటాట్ మచ్చ వస్తుంది. కంటి తెల్లగుడ్డు పైన త్రికోణాకారంలో ఏర్పడే మచ్చనే బీటాట్ మచ్చ అంటారు. జిరఫ్తాల్మియాను విటమిన్ ఏ ద్వారా నయం చేయనప్పుడు అది కెరటో మలేషియాగా వృద్ధి చెందుతుంది. ఇలాంటి పరిస్థితిలో కార్నియల్ ఎడిథీలియం ముందుగా పారదర్శకాన్ని కోల్పోయినట్లు తయారవుతుంది. కార్నియా యొక్క అల్సరేషన్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దాని నాశనం చేసి అంధత్వానికి దారితీస్తుంది. దీనివల్ల కంటిలోని పట్లం కూడా పాడైపోతుంది. ఒక్కసారి కార్నియా దెబ్బతింటే దాన్ని ఎలాంటి చికిత్స ద్వారా కూడా నయం చేయలేము. అది గుడ్డితనానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో రెండు కళ్ళకు వస్తుంది. కొన్ని సమయాలలో ఒక కన్ను రెండో కంటి కంటే ఎక్కువగా దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల్లో చికిత్స ద్వారా కంటి చూపును కొంచెం వరకైనా కాపాడవచ్చును. ఫ్రినోడెర్మా: ఈ జబ్బు వచ్చినప్పుడు చర్మం గరుకుగా పొడిగా బిరుసుగా తయారయ్యి పాపులే వివిధ పరిమాణాలలో కనిపిస్తుంది. ఈ ఫ్రినోడెర్మా రెండు రకాలుగా ఉంటుంది. ఒక రకం ఫ్రినోడెర్మాను విటమిన్ ఏ చికిత్స ద్వారా నయం చేయవచ్చు. ఇంకో రకం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ చికిత్స ద్వారా నయమవుతుంది. విటమిన్ ఏ ఆహారంలో ఎక్కువ కాలం లోపిస్తే చర్మాన్ని శరీర అవయవాలను లోపల కప్పి ఉంచే శ్లేష్మ పటలం పొడిబారుతుంది. దీనినే కెరటినైజేషన్ అంటారు. ఈ రీతిగా చర్మం గాని ఇతర పొరలు గాని పొడిబారినప్పుడు అవి చేయవలసిన పనులను సక్రమంగా నిర్వహించలేవు. దీనివల్ల సూక్ష్మజీవులు బారి నుంచి శరీరాన్ని రక్షించే శక్తి సన్నగిలుతుంది. నివారణ: పిల్లల్లో విటమిన్ ఏ లోపాన్ని నిర్మూలించాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తగిన మోతాదులో కెరోటిన్, విటమిన్ ఏ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు 100 గ్రాముల ఆకుకూరలు తింటే బిడ్డ పుట్టినప్పుడు వారి కాలేయంలో కావలసిన విటమిన్ ఏ నిల్వ చేయబడి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల నుంచి బాగా ఉడికించి మెదిపిన ఆకుకూరలు ఆహారంలో చేర్చాలి. ప్రతిదినం కొద్ది పైసలు మాత్రమే వెచ్చించి కొనగల ఆకుకూరలను 50 గ్రాములు తినడం వల్ల గుడ్డితనాన్ని నివారించవచ్చును. ఈ విధంగా ప్రతిదినం మన ఆకుకూరలను తినడం వల్ల విటమిన్ ఏ మన శరీరంలో నిల్వ చేయబడి మనకు ఆకుకూరలు దొరకని కాలంలో విటమిన్ ఏని సరఫరా చేస్తుంది. జాతీయ పోషణ సంస్థ నిర్వహించిన పరిశోధన వల్ల ప్రతి 6 నెలలకు విటమిన్ ఏ సిరప్ ని పిల్లలకు ఇవ్వడం ద్వారా విటమిన్ ఏ లోపాన్ని పిల్లల్లో 5 సంవత్సరాల వరకు నివారించవచ్చు అని వెల్లడి అయింది. ఇలా 6 నెలల వరకు ఒకసారి ఇచ్చే 2 లక్షల ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ ఏ మోతాదు వల్ల పిల్లల్లో 6 నెలల వరకు సరిపడా విటమిన్ ఏ కాలేయంలో నిల్వ ఉంటుంది. అందువల్ల మన ప్రభుత్వం విటమిన్ ఏ మోతాదులను 6 నెలలకు పిల్లల్లో గుడ్డితనం రాకుండా కాపాడడానికి కృషి చేస్తుంది. సహజంగా దొరికే విటమిన్ ఏ కాక విటమిన్ ఏ యొక్క సింథటిక్ ప్రొడక్ట్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. మన దేశంలో లెమన్ గ్రాస్ ను ఉపయోగించి ఈ సింథటిక్ విటమిన్ ఏ ని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. దీని వాడకం డైట్ థెరపీలోను, ఫుడ్ ఫార్టిఫికేషన్ ఇండస్ట్రీలోనూ ఎక్కువగా ఉంది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు పాలిచ్చేటప్పుడు విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటూ ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే విటమిన్ ఏ సిరప్ ని బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఒకసారి ఇస్తూ బిడ్డ ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న గుడ్లు, పాలు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు చేరుస్తూ వంటల్లో రెడ్ పామాయిల్ వాడకాన్ని ఎక్కువగా చేసి విటమిన్ ఏ లోపాన్ని బిడ్డ దరిదాపులో రాకుండా చేసి అంధత్వాన్ని నివారించవచ్చును. విటమిన్ ఏ లభించే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు పచ్చ పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, క్యారెట్, పాలు, షార్క్ కాట్ చేప కాలేయ నూనె మరియు బొప్పాయి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మనం ఆరోగ్య రుచులలో ఫ్రెష్ యాపిల్ ఆమ్లెట్ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. ఫ్రెష్ యాపిల్ ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 2, యాపిల్ 1, చక్కెర 4 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలు 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. 2 గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో తెల్ల సున్నా, పచ్చ సున్నాను వేరుగా వేరుగా వేసుకోవాలి. తెల్ల సున్నాలో 3 స్పూన్ల చక్కెరను వేసి బాగా గిలకొట్టాలి. చక్కెర అంతా కరిగే వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. మరే గిన్నెలోని పచ్చ సున్నాలో పాలు, నిమ్మరసం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో ముందు కలిపి పెట్టుకున్న తెల్ల సున్నా మిశ్రమాన్ని కూడా కలిపేయాలి. యాపిల్ చెక్కు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో వెన్న కరిగించి పోయాలి. దీంట్లో యాపిల్ ముక్కలను గుండ్రంగా పేర్చాలి. దీంట్లో కోడిగుడ్డు మిశ్రమం పోయాలి. పైనుంచి దాల్చిన చెక్క పొడి, మిగిలిన చక్కెర వేసేసి ఓవెన్ లో బేక్ చేయాలి. 10 నిమిషాల్లో యాపిల్ ఆమ్లెట్ తినడానికి సిద్ధం. ఫ్రెష్ యాపిల్ ఆమ్లెట్ లోని పోషక విలువలు: గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ మరియు ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ గుడ్డులోని పచ్చ సున్నాలో అధికం. గుడ్డులో ఆల్బుమిన్ ప్రోటీన్ లభిస్తుంది. యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు వ్యాధులను నివారించే గుణాలు ఉన్నాయి. పెక్టిన్ వంటి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫ్రెష్ యాపిల్ ఆమ్లెట్ ఆరోగ్య లాభాలు: కోడిగుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్డు తెల్ల సున్నాలో ఆల్బుమిన్ కండరాలను బలోపేతం చేస్తుంది. కోడిగుడ్డులోని కాల్షియం మహిళల ఆరోగ్యానికి మరియు ఆస్టియోపోరోసిస్ ను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. యాపిల్ లాలాజలం ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీనివల్ల దంతాక్షయాన్ని నివారించడంతో పాటు నోట్లో బ్యాక్టీరియా లెవెల్స్ ను తగ్గిస్తుంది. యాపిల్ మతిమరుపును నివారిస్తుంది. విన్నారు కదా శ్రోతలు, ఫ్రెష్ యాపిల్ ఆమ్లెట్, పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. వచ్చే వారం మరో రుచికరమైన వంటతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. ఏ సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది? ఏ 1936, బి 1926. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 1936. గత వారం రెండవ ప్రశ్న: తెలుగులో మొదటి రేడియో నాటకం ఏది? ఏ అనార్కలి, బి సత్యనారాయణ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అనార్కలి. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు కనపర్తి వివేక్ కరీంనగర్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, శ్రీమతి అనురాధ వర్మ మోహన వర్మ హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వి సాయిరాజ్ యాదవ్, వీరభత్తిని అఖిల్ గంభీర్రావుపేట్, వి విఠల్ కామారెడ్డి, అఫ్రిన్ సుల్తానా మహబూబ్ నగర్. వీరందరికీ మా చేను కవుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఏ కెరటో మలేషియా, బి రికెట్స్. ప్రశ్న మరొకసారి: విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఏ కెరటో మలేషియా, బి రికెట్స్. రెండవ ప్రశ్న: విటమిన్ ఏ అధికంగా ఉండే ఆకుకూర ఏమిటి? ఏ బచ్చలి కూర, బి పాలకూర. ప్రశ్న మరొకసారి: విటమిన్ ఏ అధికంగా ఉండే ఆకుకూర ఏమిటి? ఏ బచ్చలి కూర, బి పాలకూర. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరొకసారి 9550704672 నంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.